అలాగే అరవిందల వారి గురించి మనం తొలి పరిచయ వాక్యాలలో ఆల్ లైఫ్ ఈజ్ యోగా అని మనం అనుకున్నాం. ఆల్ లైఫ్ ఈజ్ యోగా, ఆల్ యోగాస్ ఆర్ లైఫ్. అందుకని ఇంటగ్రేటెడ్ యోగా అని ఒక దాన్ని ప్రతిపాదన చేశారు. యోగాలు కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. మనం కూడా పిల్లలకి మూడు కాగితాలు ఇస్తాం. కర్మయోగం గొప్పదా, భక్తి యోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా, ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టి ప్రైజులు ఇచ్చేస్తాం. తీరా తీసుకెళ్ళి స్వామి ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తాం పిల్లలకి. అన్యాయం. ఎందుకంటే పిల్లలకి ముందే కర్మయోగం వేరని, కర్మయోగం కంటే ఇంకో యోగం గొప్పదని మనమే విభజించి చూపిస్తున్నాం. కర్మ, భక్తి, జ్ఞాన యోగములు మూడు కూడా త్రివేణీ సంగమది. అందుకనే ఇది యోగ త్రివేణి, యోగత్రయీ అన్నారు. త్రయీ అంటే వేదం. వేదాలు నిజానికి మూడే, నాలుగోది అథర్వణ వేదం. ఈ వేదత్రయీ, శ్వాసత్రయీ, లోకత్రయీ, అవస్థాత్రయీ, గుణత్రయాత్రయీ, ఇవన్నీ కూడా ఏమిటి? మూడే. మూడుని మించి ఏం లేదు. ఫోర్త్ డైమెన్షన్. ద ఫోర్త్ డైమెన్షన్ ఇది కర్త. మూడు డైమెన్షన్స్ మన దగ్గర ఉన్నాయి ఫిజికల్ లెవెల్. ఆ ఫలానా వ్యక్తి ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడని బొమ్మ చూపిస్తాం, వాడి ఫోటో చూపిస్తాం, ఫిజికల్ లెవెల్ అయిపోయింది. ఇంతకీ ఆయన మెంటల్ క్వోషెంట్ ఏమిటో, ఆయన బ్రహ్మాండమైన బుక్స్ రాశాడు, ఆయన సీడీలు తయారు చేశాడు, ఆయన ఏవి విజయపిస్తాడు అవి చేశాడు. అంటే తాను చేస్తున్నటువంటి ఆ వర్క్ ఏదైతే ఉన్నదో అది అతని ఇందాక చెప్పినటువంటి మెంటల్ క్యారెక్టర్, ఇంటర్నల్ క్యారెక్టర్కి ఆ రచనలు అద్దం పడతాయి. ఎక్స్టర్నల్ క్యారెక్టర్లో ఏం లేదు, బయటికి కనిపించేది ఎంత, జస్ట్ 2%. లోపల గనక ఇంటర్నల్ క్యారెక్టర్ లేకపోతే వాడు రామాయణం చదవడు అసలు ముందు, రాయటం సంగతి తర్వాత. రాముడి గురించే ఆలోచించడు. రాముడి గురించి ఆలోచిస్తున్నది కనిపిస్తున్న ఈ స్థూలదేహం కాదు, లోక లోకాంతర ప్రాణాలలో ఉన్న అసలు నేను చూడమంటున్నది, అది చదవమంటున్నది. ఆ చదివిన దాన్ని ఎనలైజ్ చేసుకున్నది, అర్థం చేసుకున్నది, అభివ్యక్తి చేసింది, రాసింది అన్నది, దట్ ఈస్ ఇంటర్నల్ క్యారెక్టర్. ఓ మహాగాయకుడు పాట పాడుతూ ఉంటాడు, పాడుతున్నది వ్యక్తే పైకి కనిపిస్తున్నాడు, దట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ప్రజ్ఞ, ఎక్స్టర్నల్ క్యారెక్టర్. ఫలానా గాయకుడు ఎలా ఉంటాడు గుర్తుపట్టాలంటే చెప్పి వర్ణించి చెప్తాం. పాటని ఎలా పాడుతాడో వర్ణించండి అంటే వర్ణించలేము. బాగుందో బాగాలేదో చెప్పగలం, అతని సంచారం మన సంచారం కాదు. కానీ యోగస్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క సంచారం ఎట్లా ఉంటుందంటే, వింటున్నవాడు అంటున్నవాడు ఒక్కటైపోవాలి. అది ఒక ఉత్తమమైన సత్సంగానికి గుర్తు. అంటున్నవాడి దారి ఒకటే, వింటున్నవాడి దారి రెండోదే అయితే సమన్వయం లేదు, యోగత్వం లేదు. ఆ యోగత్వం అంటే కూడిక, కలయిక, యూనియన్, యూనియనిజం, కమ్యూనియన్, ఈ మాటలన్నీ ఎక్కడున్నాయంటే ఈ అనబడుతున్న వినబడుతున్న రెండు ఒకటి కావటం, అది కావాలి, అది యోగం. చెప్పిస్తున్నవాడు చెప్తున్నవాడు ఒకటి కావాలి, అది యోగం. జరుగుతున్నది జరగబోతున్నది ఏకం కావాలి, అది యోగం. కాబట్టి యోగము అంటే స్థూలార్థంలో కలయిక మాత్రమే కాదు, కలయికకి కాలం ఉంది, కార్యం ఉంది, కారణం ఉంది, కర్తవ్యం ఉంది, నిమిత్తం ఉన్నది, ప్రయోజనం ఉన్నది, దానికో ప్రకాశం ఉన్నది, దానికి ఒక భాతి అంటే వెలుగు ఉన్నది. ఇవేమీ లేకుండా యోగ భూమికలోకి మనం వెళ్ళలేము. ఆ యోగత్వాన్ని సిద్ధించుకోవటానికి అరవిందుల వారి యొక్క సాధనాక్రమంలో ఏర్పడినటువంటిదే ఆయన ఇంటర్నల్ క్యారెక్టరే సావిత్రి. అది ఆ మెంటల్ క్యారెక్టర్, మెంటల్ పొటెన్షియాలిటీ ఏదైతే ఉన్నదో అది మామూలు స్థితులని కవిత్వాన్ని, ఒక భావాన్ని, ఒక ఊహని, ఊహాత్మకమైన ఒక చిత్రాన్ని దాటి ఆంతరంగికంగా ఒక దర్శనాన్ని అనుభవించినప్పుడు ఏర్పడిందే సావిత్రి మహాకావ్యం. కాబట్టి అరవిందుల వారు అనగానే సావిత్రి అదొక్కటే గుర్తొస్తుంది. బట్ కామెంటరీ ఆన్ వేదాస్ తక్కువదేం కాదు. అట్లాగే ఇంటగ్రేటెడ్ యోగా, కర్మభక్తి జ్ఞాన యోగాలు మూడింటిని ఇంటగ్రేట్ చేయమన్నారు. అలాగే భగవద్గీత మీద ప్రతివాడు వ్యాఖ్యానం చేయాలని ఆతృత పడతాడు. తెలిసినవాడు ఆతృత పడతాడు, తెలియనివాడు కూడా ఆతృత పడుతూ ఉంటాడు. భగవద్గీత మీద కాసేపు మాట్లాడితే మనకన్నీ ఉచ్చరణ లోకం అనుకుంటుంది అని కదా. భగవద్గీత మీద ఒక స్థితికి వెళ్ళిన వాడే వ్యాఖ్యానం చెయ్యాలి. ఎందుకనంటే ఒక శ్లోకం చదివి కిందకు రాగానే మొదటి శ్లోకాన్ని ఖండించినట్టుగా ఉంటుంది. అది ఖండించటంలే, తత్వ విచారణలోకి నీ మనస్సుని ప్రవేశపెడుతున్నది. నెమ్మది నెమ్మదిగా అంతకు ముందు జరిగిపోయిన, విన్న, చదివిన, రిటైన్ చేసుకున్నటువంటి ఆ శ్లోకానికి ఉన్న అర్థం ఏదైతే ఉన్నదో దానిని ఇంకా మేనిఫోల్డ్ చేస్తున్నది, మల్టీ డైమెన్షన్స్లో చూపిస్తున్నది. కాబట్టి కర్మలు చెయ్యి అంటాడు, వెంటనే చెయ్యొద్దంటాడు, నువ్వెవడివి చేసేదంటాడు. ఏదో సూటిగా చెప్పవా చేయమంటావా వద్దా అంటే చెప్పడు, చెయ్యొద్దు అంటాడు, చెయ్యాలి అంటాడు. అందుకనే భగవద్గీతని నేను మొన్న బెంగళూరులో మన స్వామి పిల్లలందరితో మాట్లాడినప్పుడు ఒక్క మాట చెప్పాను, వెళ్ళి వేయండి, నోట పట్టండి, ప్రతి వ్యాఖ్యానం చదవకండి, భగవద్గీతని చదవాలి అంటే టెక్స్ట్గా మాత్రం చదవకండి, కాంటెక్స్ట్గా చదవండి, చాలా ఇంపార్టెంట్. సందర్భాన్ని బట్టి అదే శ్లోకం మనకు అర్థాన్ని ఇస్తుంది. సందర్భం మారగానే దాని అర్థం కూడా మారిపోతుంది. ఈ సమయానికి నాకు ఏది కావాలో ఆ అర్థాన్ని ఇవ్వగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తిభూమిక భగవద్గీత గనక అరవిందుల వారు కూడా భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు, ద కామెంటరీ ఆన్ భగవద్గీత, చదవండి, కొన్ని కొత్త కోణాలు తెలుస్తాయి, ఆలోచనలు కొన్ని ట్రిగ్గర్ అవుతాయి. అవి వైయక్తికం, వ్యక్తిగతం అవునా కాదా, అది ఆయన తపస్స, ఆయన పర్సెప్షనా, ఆయన ఇంటర్ప్రిటేషనా, ఏమో కొన్ని చోట్ల మన ఆలోచనలు ఆయన ఆలోచనలు కలుస్తూ ఉంటాయి, చాలు. మన కన్ఫర్మేషన్ కోసం చదవాలి. మనం ఒక తీరుతెన్నులలో విచారణ చేస్తున్నప్పుడు, యోగాత్మగా యోగభూమికలో ఉన్నప్పుడు వారు రాసిన వర్క్స్ ఎందుకని చెప్తున్నానంటే, ఆయన మిగతా వారిలాగా క్రియాయోగ, సుదర్శన యోగ ఇవి చెప్పలే. ఆయన జీవితమంతా భిన్న భిన్న స్థాయిలలో జరుగుతూ జరుగుతూ వెళుతూ ఆయన ప్రమేయం ఏమీ లేకుండానే ఆఘాత సదృశ్యంగా సాగి, రామాయణంలో రాముడి కథ వలనే సాగి, చివరికి పరమోన్నతమైనటువంటి యోగభూమికలోకి ఆయన వెళ్ళారు. అది అందువలన ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఇదిగో ఇందాక అనుకున్నాం, 10 ఏళ్ళు ప్రపంచం నుంచి ఆయన వైదొలిగారు, ఏకాకిగా ఉన్నారు. ఏకాకిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? ఏకాకిగా ఉండటంలో అలాగే ఉన్నారు, ఏకాత్మగా ఉన్నారు. ధ్యానిగా ఉన్నారా, యోగిగా ఉన్నారా, తమ జీవితాన్ని తాము సరిదిద్దుకున్నారా, ఆలోచన విధానాలలో ఏర్పడుతున్న మార్పులను సమన్వయం చేసుకున్నారా, నవీన భావాలతో ఉన్నారా, పాతదాన్నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారా, ఏం చేశారు అంటే, చివరకు కడగా తేలింది ఏమిటంటే ఆ ఇంటర్నల్ క్యారెక్టర్ని కూడా ఆయన సమసింపజేసుకున్నారు, దర్శనాలు ఇవ్వటం ఆపేశారు. నా దర్శనంతో మీకు ఒరిగే లాభమేం లేదు అన్నారు. చూశారా, రండి, కావాలంటే చూడండి, చూసి వెళుతూ ఉండండి, కానీ మిమ్మల్ని మీరు దర్శనం చేసుకోవటం మొదలు పెట్టండి, ఎంత అద్భుతమైన మాట. కనుకనే వాళ్ళు యోగులవుతారు. చాలా రోజులైంది కనపడి మా ఇంటికి రండి అంటాం, ఊరికే వ్యవహార నిమిత్తం పిలుస్తాం. శ్రీపాద పినాకపాణి గారిని మీరు వినుంటారు, కర్నూల్లో మెడికల్ కాలేజీలో వర్క్ చేశారు ఆయన, గొప్ప డాక్టర్ ఆయన. సంగీత ప్రపంచంలో ఆధునిక కర్ణాటక సంగీతంలో దిగ్దంతులైనటువంటి వాళ్ళకి ఆయన గురువుగారు శ్రీపాద పినాకపాణి గారు. ఎవరికీ తెలియనటువంటి ఒక రహస్యం ఏమిటంటే, సత్యసాయి భగవానుడి అవతార ప్రకటన జరిగిన తొలినాళ్లలో పినాకపాణి గారు 3 సంవత్సరాలు స్వామి దగ్గర ఉన్నారు. ఎక్కువ సింహభాగం ఆయన దగ్గర గడిపారు. శ్రీపాద పినాకపాణి గారు వైద్యులు కదా, స్వామితో ఏం పని అని స్వామితో ఆయన సంగీత చర్చ చేశారు. ఆ సంగీత చర్చలో స్వామి అనేక విషయాలు ఆయనకు బోధించారు. పినాకపాణి గారు అనుకున్నారు, కర్నూలును పుట్టపర్తి చాలా దగ్గర, ఇట్లా ఇంకా చాలా పెద్ద జీవితం ఉంది, జీవితాంతం స్వామితోనే ఉండిపోగలను అనుకున్నారు. 3 ఏళ్ళలో ఎంతో జరిగింది. స్వామి ఒక రోజున పిలిచి, పినాకపాణి, ఇకపై నువ్వు నేను కలుసుకోవటం లేదు, ఇక ఇంతటితో ఇది అయిపోయింది అన్నారు. ఆశ్చర్యపోయినాడు, ఎలా చెప్పగలరు స్వామి, మీరా చిన్నవారు వయస్సులో, నేనుంటాను, మీరుంటారు, మనం కలుసుకుంటూ ఉంటాం, సంగీతాన్ని గురించి మీరు నాకు ఇంకా చాలా నేర్పాలి, నేను మిమ్మల్ని ఎలా వదిలిపెట్టగలను అని మామూలు ధోరణిలో కాసేపు ఆశ్చర్యపడ్డాడు. కానీ సత్యం ఏమిటంటే, స్వామి ఆ మాట అన్న తర్వాత పినాకపాణి గారికి స్వామి దర్శనమే దొరకలే, ఆయన వెళ్ళలేకపోయినారు పుట్టపర్తి. ఇది యోగాత్మలో ఉన్నటువంటి వాడు ఒక్కొక్క కార్యకలాపాన్ని ఎంతవరకు చేయాలో చేసి దాన్ని వదిలిపెడతాడు, దాన్నే పట్టుకొని ఉండడు. అరవిందుల వారు చేసింది అదే. దర్శనాలిచ్చి, మాట్లాడిచ్చి, ఈవినింగ్ టాక్స్ అనే పేరు మీద ప్రతిరోజు ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టి ప్రజాబాహుళ్యాన్ని విపరీతంగా ఆకర్షించి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి, వ్యాఖ్యానాల మీద మళ్ళీ భాష్యం రాసి, ప్రపంచంతో మమేకమైనటువంటి అరవిందుల వారు ప్రపంచంతో ఒక్క నిమిషంలో తెగతెంపులు చేసుకున్నారు. కారణమేమిటి అంటే, మనం కూడా మాట్లాడవలసిన అవసరం ఉన్నంతకాలం మాట్లాడకుండా ఉండకూడదు. ఆ అవసరం ఎప్పుడు వస్తుందా అని మాట్లాడేవాడు ఎదురు చూడాలి. అంటే మౌన భూమికలోకి జీవుడు వెళ్ళాలి, సాలిట్యూడ్, ఏకాంతంలోకి వెళ్ళాలి. ఏకాంతంలోకి వెళ్ళకపోయినట్లయితే ఈ ప్రపంచం ఏర్పరిచేటువంటి అనేకమైనటువంటి బాంధవ్యాలు అతని సాధనని పలచన చేస్తాయి. ఇది సత్యం. కన్ను మూసేదాకా నేను మాట్లాడాలి అని నిర్ణయించుకోకూడదు. భగవంతుడు ఎంతకాలం అనుగ్రహిస్తే, నా అవసరం ఉంటే అంతకాలం నేను మాట్లాడుతూ ఉండాలి. నా అవసరం ఇక అక్కరలేదు అని ఆయన నిర్ణయించుకున్న నాడు నేను మౌనం వహించాలి అనేటువంటి నిర్ణయం జీవుడు తీసుకోవాలి. జీవుడు తీసుకోగలడా? తీసుకోలేడే. కాబట్టి పరమాత్మ అనుగ్రహించాలి. ఆ అనుగ్రహించినప్పుడు ఇన్నాళ్ళు సాగించినటువంటి ఈ ప్రాపంచిక కార్యకలాపం అంతా కూడా నెమ్మదిగా సమసి, తగ్గి, శమించి, తీవ్ర భావాలన్నీ కూడా తగ్గిపోయి పరమాత్మను తేజోమయంగా దర్శనం చేసేటువంటి ఒక దివ్యమైనటువంటి యోగస్థితి సాధించుకుంటాడు. ఆ సాధనాస్థితిలోకి వెళ్ళటం కోసమే దిస్ ఇస్ ఆల్ ప్రిపరేటరీ. ఇది ప్రీ క్వాలిఫికేషన్. దేనికోసం? నీ అంతటి వాడు లేడు అనిపించుకోవటానికో, నేను మాత్రమే భగవంతుని గురించి, సత్యసాయిని గురించి మాట్లాడగలనని అనుకోవటం కోసమో కానే కాదు, కాకూడదు. అయ్యింది అంటే నీవు అధ్యాత్మ సాధనలో తొలిమెట్టు కూడా ఇంకా ఎక్కని వాడి కింద లెక్క. పినాకపాణి గారి జీవితం మనకు హెచ్చరిక కావాలి. స్వామి ఎంత నిర్ద్వందంగా చెప్పారో, మనం ఇంకా కలవమని చెప్పేశారు, కలవలేదు. కాబట్టి పరమేశ్వరుడు మన ఎందున్న దయచేత, అనుగ్రహం చేత సాలిట్యూడ్లోకి పంపాలి, ఏకాత్మ భావనలోకి వెళ్ళాలి. అక్కడ ప్రపంచం లేదు, ప్రపంచ భావనలు లేవు, విషయవాంఛలు లేవు, విషయ వాసనలు లేవు, నాలుకకి రుచులు లేవు, మనస్సుకి ఆలోచనలు లేవు. అది ప్రజ్ఞాన భూమిక. ఆ ప్రజ్ఞాన భూమికలోకి అరవిందుల వారు ప్రవేశం చేసే ప్రయత్నమే యోగ ప్రయత్నం. ఇది కాకపోతే ధ్యానంలో, జ్ఞానంలో, తపస్సులో నిస్వార్థంగా వారు తమ శరీరాన్ని, తమ మనస్సుని వినియోగించిన కారణంగా క్రియాయోగ పేరు చెప్పకుండానే ప్రణవనాదంతో, నిశ్శబ్దంతో అనుసంధానం చేసుకున్న కారణంగా అరవిందుల వారు మహాయోగి అయినారు. ఆ మహాయోగి అనబడేటువంటిది ఆయనకి బిరుదు కాదు, ఆయన ఆధ్యాత్మిక స్థితి అది. ఆధ్యాత్మిక స్థితిలో సర్వాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా దర్శనం చేయగలిగిన ఒక భావన కలగాలి. ఇవాళ మనకింకా కలగటం లేదు, కలగదు, అప్పుడే కలగదు. కొంతకాలం సాగాలి, కావాలి. ప్రాపంచికానుభూతులన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా సన్నగిలుతూ రావాలి. ఆలోచనల తీవ్రత తగ్గుతూ ఉండాలి. విచారధార మొలకెత్తాలి. ప్రవాహం కూడా వేగాన్ని తగ్గించుకోవాలి. నిస్తంద్రమంద్రంగా ఉండాలి, చల్లగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి. ఇన్నాళ్ళు ప్రపంచంతో కూడి ఉన్న మనం ఇవాళ మనతో మనం కూడి ఉండగలిగితే ధ్యానిగా, తపస్విగా, జ్ఞానిగా అన్నింటినీ మించి యోగీర్భవ అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎట్లా చెప్పాడో అట్లాగే మనం యోగత్వాన్ని సాధించుకోవాలి. అధ్యాత్మ సాధనలో ప్రధానంగా అధ్యాత్మ శాస్త్రం ఏం చెప్తుందంటే, బై అనలైజింగ్ సో మెనీ శాస్త్రాస్ యూ కెనాట్ బికమ్ జ్ఞాని. మియర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జ్ఞాన ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ డజంట్ మేక్ యు ఏ జ్ఞాని. ఎట్ ది మోస్ట్ యు మే బికమ్ ఏ విజ్ఞాని. చూశారా, శాస్త్రాల మీద వ్యాఖ్యానము జ్ఞాని చెయ్యడు, విజ్ఞాని చేస్తూనే ఉంటాడు. అది ఇంటర్ప్రిటేషన్, ఇట్స్ ఎ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్, ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద మైండ్. స్టిల్ మైండ్ ఈజ్ దేర్, మైండ్ హ్యాస్ టు గో వేర్ ఇట్ షుడ్ గో. ఇట్ షుడ్ మర్జ్ విత్ ద హార్ట్. మనస్సు హృదయంతో కలవాలి, దాని మూలస్థానం అది, దాని పుట్టుక స్థానం అది. నేను అంటూ ప్రారంభమైనటువంటి శిరస్సు దాకా వెళ్ళి శిరస్సు ద్వారా అహంకార ప్రవృత్తులను తెచ్చుకొని మమకారాన్ని పండించుకొని బాహ్యవృత్తులతో ఉండేటువంటి మనస్సు మళ్ళీ లోపలికి హృదయ స్థానంలోకి వెళ్ళి వీటన్నింటినీ వదుల్చుకోగలిగిన స్థాయికి వెళ్ళాలి. అంటే యోగశాస్త్ర ప్రమాణం అనుసారంగా నేను అనే దాని పుట్టుక ఎక్కడ అంటే ది ప్రథమ తలుపు ఎక్కడ పుడుతున్నదంటే కుడి రొమ్మున ఉన్నటువంటి హృదయ స్థానంలో పుడుతున్నది. అది కేవ్, గుహ. హృద్గుహలో నుంచి ప్రారంభమైన నేను మెల్లగా ఎక్కడికి వెళ్ళింది, అన్నింటినీ దాటుకుంటూ శిరస్థానానికి వెళ్ళింది. శిరస్సులో ఆలోచనలు పుడుతున్నాయి, దాంతో మమేకమైపోయింది. ఆ మైండ్, ప్యూర్ మైండ్ లాస్ట్ ఇట్స్ ప్యూరిటీ. ఎప్పుడైతే సంస్కారానికి మూలవాసనకి లోబడిన ఆలోచనలతో మమేకమైందో, గాలి ప్రవాహంగా ప్రవహిస్తున్నది, పూల చెట్టు మీదుగా వెళ్ళింది గాలి, పూల పరిమళాన్ని మోసుకొని వెళ్ళింది. దుర్గంధ భూయిష్టమైనటువంటి ఒక కుప్ప మీద అటూ వెళ్ళింది, దాన్ని మోసుకొని వెళ్ళింది. మోసుకొని వెళ్ళిందే కానీ అది తాను కాలే. అట్లాగే జీవుడు కూడా ప్రాపంచిక అనుభవాలతో మమేకమై ఉన్నట్లుగా ఉన్నా అంతరంగికంగా మమేకం కాకూడదు. దట్ ఈస్ ఇంటర్నల్ క్యారెక్టర్, దట్స్ కాల్డ్ ఇంటర్నల్ పర్సనాలిటీ. బాహ్యంగా ఉండేటువంటి పర్సనాలిటీ అనేక కార్యకలాపాలు చేస్తుంది. ధర్మవ్యాధుడు మాంసం అమ్మాడు, కానీ తత్వబోధ చేశాడు కౌశికుడికి. కాబట్టి భారతీయమైనటువంటి తత్వచింతనలో యోగాత్మ ఏది అంటే తనతో తాను, తన మూలంతో తాను మమేకమైనదే యోగాత్మగా భావన చేయాలి. ఈ సాలిట్యూడ్ కోసం ప్రతిరోజు సాధన చేయాలి. కొద్దిసేపు, 10 నిమిషాలు మనతో మనం ఉండాలి. ల్యాప్టాపులు లేవు, రికార్డింగులు లేవు, పుస్తక పఠనాలు లేవు, భజనలు లేవు, శ్రవణాలు లేవు, మననాలు లేవు, నిధిధ్యాసనాలు లేవు. ఏమీ లేని మనోవృత్తి శూన్య స్థితి రావాలి అంటారు భగవత్పాదులు. ఆ మనోవృత్తి లయమైనప్పుడు, శూన్యమైనప్పుడు మనస్సు ఆనంద తాండవం చేస్తుంది. చేస్తున్నానన్న స్పృహ కూడా దానికి ఉండదు, తన హృదయంతో తాను లీనమై ఉంటుంది. ఇది యోగం అంటే. యోగ ప్రవాహంలో ఇది ఒక పరమాద్భుతమైన మలుపు. ICS పరీక్షకి ప్రిపేర్ అయిన వాడు, ఈ దేశం కానీ ఇంకో దేశంలో విద్యని అర్జించినవాడు, వెస్ట్రన్ జీవితానికి మొగ్గు చూపినవాడు, కడగా భారతీయ తత్వ సిద్ధాంతానికి ఒక మకుటాయమానమైన యోగస్థితిలో నిలకడ చెందటానికి సాధన చేశాడు. ఆయన తీవ్ర సాధన చేశాడు. ధ్యానిగా ఉన్నాడు, యోగిగా ఉన్నాడు, తపస్విగా ఉన్నాడు, జిజ్ఞాసువుగా ఉన్నాడు, శాస్త్రాధ్యయనం చేశాడు, ఎనలైజ్ చేశాడు, ఎనలిటికల్ అప్రోచ్తో వెళ్ళాడు. రాడికల్గా వేదాలలో ఏం లేదు అనేవాడికి, అసలు లేదు అంటున్నవాడు ఎవడంటే చదవనివాడు అంటున్నాడు. చదివినవాడు అనటంలా, చదివినవాడు అంటున్నాడు ఏదో ఉంది కానీ నాకు అర్థం కావటం లేదన్నాడు. దానిని ఇంటర్ప్రిట్ చేసుకోగలిగితే వేదాలలో ఏమున్నదో ప్రపంచంలో అదే ఉన్నది. ప్రపంచంలో ఏమున్నదో అది వేదాలన్నీ కూడా ఘోషించి ఉన్నాయి. సంయమనాన్ని, సంభ్రమాన్ని, పరమాద్భుతమైన సమన్వయ స్థితిని, పూర్ణత్వాన్ని, ఒక సిద్ధత్వాన్ని, సంసిద్ధత్వాన్ని, శుద్ధత్వాన్ని అనుగ్రహ వరదానం చేసినటువంటి వేదాలన్నీ కూడా అపౌరుషేయాలైనవి. మన కోసం మాటలుగా రాసుకున్నాం, వాటిని అక్షరాలలో పొదిగాం. అది ప్రిస్టైన్ క్లియర్ గోల్డ్. దానికి ఆభరణం చేయాలి అంటే రాగి కలిపింది మనం, శుద్ధ బంగారంతో ఆభరణం తయారు కాదు గనక. అట్లాగే అపౌరుషేయమైనటువంటి, నానానాద సందోహమైనటువంటి, కేవల నాదమయమైనటువంటి వేదాన్ని జీవుడు అర్థం చేసుకోలేడు గనక దాన్ని అక్షరబద్ధం చేశారు. ఈ అక్షరాన్ని కూడా దాటి పూర్ణమైనటువంటి, శాశ్వతమైనటువంటి చైతన్య విలసితమైనటువంటి భావనాస్థితిలోకి వెళ్ళటానికి సాలిట్యూడ్ కావాలి, ఏకాంతం కావాలి, మనతో మనం కూడి ఉండాలి, మన లోపల మనం ఉండాలి. తపస్సులో మన అహంకార మమకారాలు ఆ అగ్నిహోత్రంలో పడేయాలి. ఆజ్యధారయా శ్రోతసా సమం సరళ చింతనం విరళ తత్పరం అంటారు భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారంలో. ఆజ్యధార వలె ఉండాలి. ఏదో ఈ గంట మాట్లాడుకొని వెళ్ళిపోవటం కాదు, గంట మాట్లాడుకొని వెళ్ళేది అది కిరాయితనం, పరాయితనం. అసలుతనం ఏమిటంటే మాట్లాడటానికి ముందున్న అన్ని గంటలు, మాట్లాడిన తర్వాత మిగిలే అన్ని గంటలు పరమేశ్వరానుసంధానం కావాలి. లేకపోతే తత్వచింతన కేవలం నేతిబీరకాయ వలె మిగిలిపోతుంది. ఇది ఎవరికో బోధించేది కాదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ లౌడ్ థింకింగ్. మనలో మనం, మనతో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక దివ్య భాష, యోగ భాష. ఆ యోగ భాష అర్థమైనవాడు, అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవాడు, అప్పటికే యోగాగ్ని రగిలినవాడు, ఆ భూమికలోకి వెళ్ళాలి అన్న చింతన కలిగినవాడు ఆ మార్గంలోకి అతి సులువుగా ప్రవేశిస్తాడు. కాని వాడికి ఇది అర్థం కాదు. అట్లాగే అరవిందుల వారు కూడా అంత తేలికగా అర్థమయ్యే యోగి కాదు. కడగా, చివరగా, చరమంగా, పరమంగా వారు అనుకున్నట్లే ఆగస్టు 15వ తారీఖున 1947 ఈ దేశం స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నది, సంకల్పం నెరవేరింది. రెండవది, సర్వము ధ్యానమయం చేసుకొని, సర్వాన్ని యోగమయం చేసుకొని, సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సౌందర్యమంతా పరమేశ్వర సౌందర్యంగా భావన చేసి బాహ్య సౌందర్యాన్ని దాటి అంతరంగిక సౌందర్యాన్ని అణువణువున దర్శనం చేసి ఒక పరితృప్తమైనటువంటి వైరాగ్య భూమికలో ఈ ప్రపంచం నుంచి అతి సులువుగా విడిపోయినటువంటి మహోన్నతమైన మనస్విగా ఆయన మిగిలిపోయినారు. దీనికి పరమ చరమంగా 1926 నవంబర్ 24 తెల్లవారింది ధ్యానముద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారి ఆయన మనస్సు మహానందంతో నర్తించింది. ఒక ప్రకటన చేశారు, ఏ కృష్ణ చైతన్యం ఈ భూమికిలోకి రావాలని కలగన్నానో, ఏ కృష్ణ చైతన్యం ఈ ప్రపంచాన్ని నడిపించాలని అనుకున్నానో, ఏ కృష్ణ చైతన్యం సనాతనమైన వైదిక ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని సంభావన చేశానో, సంకల్పించానో, అది కొన్ని గంటల క్రితమే ఒక చైతన్యాకృతిగా ఈ ప్రపంచంలో ప్రవేశించింది అని ప్రకటన చేశారు. ఆయన చేసిన దర్శనం ఏది అంటే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆగమనం. 1926 స్వామి అవతారమూర్తిగా ప్రపంచంలో ప్రభవించటం, ఆ మరుక్షణమే అరవింద యోగి దానిని సంస్థితం చేయటం ఒక మహోదాత్తమైన భావనా భూమిక. అంతేకాదు, అరవిందుల వారు ఈ ప్రపంచానికి ఇంటెగ్రేటెడ్ యోగా, యోగాలన్నీ సమన్వయం చేసుకోండి, మీలో ఉన్నటువంటి లోకాంతర ప్రాణాలలో జరుగుతున్నటువంటి వాటిని గమనించండి, ఆలోచనల పుట్టుక స్థానాన్ని పరిశీలిస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు ఈ ఆలోచనలు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళుతున్నాయా లేదా గమనించుకుంటూ ఉండండి, బేరీజ్ వేసుకుంటూ ఉండండి, అండ్ నెవర్ ప్రొనౌన్స్ ఆన్ ది అదర్. అధ్యాత్మలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద వ్యాఖ్యానం చేయకూడదు. నెవర్ ప్రొనౌన్స్ ఆన్ ది అదర్. ఆయన యందు నీ యందు ఏమున్నదో అదే ఉన్నది. ఇది అరవింద యోగి యొక్క దర్శనం. దీనికి నిదర్శనమేమిటి అని అడుగుతారు. అటు అరవింద భక్తులు అడుగుతారు, సత్యసాయి భక్తులు అడుగుతారు, ఇది ఎవరో రాసిన మాట నిజమేనా అని. నిజమేనా అని చెప్పటానికి మనం అక్కడ లేము. నిజమే అని చెప్పటానికి పరమోదాహరణలు చాలా ఉన్నాయి. ఆ చాలా ఉండటంలో ఒక చిన్న విషయం మీకు చెప్తాను. అరవింద యోగి కృష్ణ చైతన్యం భూమి మీదకి ప్రభవించింది, ఇక అది ఈ సమాజాన్ని ప్రపంచాన్ని నడిపిస్తుంది అని ప్రకటించిన చాలా ఏళ్లకి కృష్ణ భక్తుడైనటువంటి వికే గోకాక్, అరవింద యోగికి పరమ భక్తుడు ఆయన, ది మదర్తో, అరవింద యోగితో ఆయనకి ఇంటరాక్షన్స్, మనకి స్వామితో ఎట్లా ఉన్నాయో ఆయనకు అట్లా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. పికే గోకాక్ జ్ఞానపీఠ అవార్డీ ఆయన కూడా. సాహిత్య రంగంలో సమున్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి మహాజ్ఞాని అటువంటి ఆయన, అటువంటి వికే గోకాక్, వినాయక కృష్ణ గోకాక్, తదనంతర కాలంలో అరవిందుల వారి మహాపరినిర్వాణ అనంతరం సత్యసాయి భగవానుడికి శరణు చొచ్చారు ఆయన. సత్యసాయి భగవానుడు మానవతా విలువలతో కూడిన విద్యా ప్రబోధం చేయాలి అని, యూనివర్సిటీని పెట్టాలి అని సంకల్పించినప్పుడు, అది రూపుదాల్చినప్పుడు దానికి తొట్టతొలి వైస్ ఛాన్సలర్ వికే గోకాక్. స్వామి ఆయనని ఎప్పుడూ కూడా కృష్ణ భక్తుడుగానే స్వామి ప్రేమించారు, గౌరవించారు. నీ కృష్ణుణ్ణి నీ వదిలిపెట్టక్కర్లేదు బంగారు, నీ గురువు అరవిందుల వారిని నీ వదిలిపెట్టవలసిన పనే లేదు, నీవు నీవుగా ఎక్కడ నీ మనస్సు లగ్నమై ఉన్నదో దాన్ని అట్లాగే కొనసాగించమన్నారు. కానీ అరవిందుల వారి అనుభవాలు, ధ్యానానుభవాలు, తర్కానుభవాలు, యోగానుభవాలు అరవిందుల వారితో గోకాక్వి ముడిపడి ఉంటే, గోకాక్ దివ్య తత్వ అనుభవాలన్నీ సత్యసాయి భగవానుడితో కూడి ఉన్నాయి. దివ్య శక్తిని ఆచరణాత్మకం చేయటం ఎంత సులభమో స్వామి నిరూపణ చేశారు. ఆయన జీవితంలో ఒక పరమాద్భుతమైనటువంటి ఒక రోజుని స్మరిద్దాం. ఈవేళ అరవిందుల వారు ఉండగానే, ది మదర్ ఉండగానే, వికే గోకాక్ పాండిచ్చేరిలో పొద్దున వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం తిరువన్నామలై మీదుగా ఆయన ప్రయాణం సాగాలి. తిరువన్నామలైలో ఆగారు ఆయన, రమణుల దర్శనాన్ని చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చారు. సాయంకాలానికల్లా సత్యసాయి భగవానుడి దర్శనం చేసుకున్నారు. అరవిందయోగిని, రమణులని, సత్యసాయి భగవానుణ్ణి ఒకే రోజు దర్శనం చేసుకున్నటువంటి పుణ్య చరితుడు వికే గోకాక్. స్వామి యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆయన్ను ఎన్నుకున్నారు. కారణం, ప్రాపంచికమైనటువంటి అకాడమిక్ ఎక్సలెన్స్ అధ్యాత్మలో పనికిరాదు. మనకెన్ని డిగ్రీలు ఉండనివ్వండి, ఒక వైస్ ఛాన్సలర్, అందులో పరమాత్మ ప్రారంభించిన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కావాలి అంటే పరమాత్మ తత్వాన్ని ఎరిగి ఉన్నవాడు కావాలి, అనుభవం ఉండాలి. దేవోభూత్వా దేవం యజేత్, దైవాన్ని గురించి ఎవరు మాట్లాడగలరు అంటే దైవాన్ని ఎవరు ఎరిగారో వాళ్ళు మాట్లాడగలరు. ఎరగనివాడు ఏనుగు తోకబట్టుకొని దీన్ని ఏనుగని, తొండాన్ని పట్టుకొని ఇదే ఏనుగని, దాని చెవులు అల్లల్లాడించి ఇదే ఏనుగని ఎట్లాగైతే ఫ్రాక్షనల్గా విచారణ చేస్తాడో, తత్వవిధుడైనటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు, సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏకంగా కానీ అనేకంగా ఏకకాలంలో అనుభవించగలిగినటువంటి యోగ సిద్ధిని పొందుతాడు గనక, అటువంటి ఒక పుణ్య చరిత్రుణ్ణి మనం ఈవేళ స్వామి సన్నిధానంలో తలుచుకున్నాం. ఈవేళ స్వామికి చాలా ఆనందం కలిగి ఉంటుంది తప్పకుండా. ఎందుకనంటే గోకాక్ స్వామిని గురించి ఏ వాక్యం చెప్పినా తన అనుభవంలో నుంచి చెప్పాడు. నేను చెప్పే ఈ నాలుగు మాటలు ప్రపంచమంతా వింటున్నదా లేదా అని చెప్పలేదు. నేను ఇది నమ్మాను, ఇది సత్యము, దీన్ని అనుభవించాను అని చెప్పాడు. కనుకనే గోకాక్ వాక్యాలు ప్రామాణికాలు. స్వామి మాటల్లోనే చమత్కారంగా యూనివర్సిటీకి డీమ్డ్ యూనివర్సిటీ రికగ్నిషన్ వచ్చింది స్వామి అని అన్నప్పుడు, స్వామి అవును, ప్రపంచంలో అన్ని యూనివర్సిటీసు డూమ్డ్ యూనివర్సిటీస్ అవుతున్న వేళ ఇది ఒక్కటే డీమ్డ్ యూనివర్సిటీ, గోకాక్, ఫ్రమ్ నౌ యు ఆర్ మై పీకాక్ అన్నారు. పీకాక్ అంటే పురివిప్పిన నెమలి. ఆ పురివిప్పిన నెమలి ఆడుతుంది, తాండవం చేస్తుంది, నర్తనం చేస్తుంది, తన నర్తనంతో పరమేశ్వరుణ్ణి ఆనందింపజేస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఆ ఆనంద తాండవంలో నుంచి, దాని కన్నీటి నుంచి రాలినటువంటి ఒక బిందువే ఆడనెమలి తాగుతుంది, గర్భాన్ని ధరిస్తుంది. ఆడనెమలి నాట్యం చేయడానికి రాదు, మగనెమలే నాట్యం చేస్తుంది. కానీ సినిమాల్లో బయట కవులు మయూరి వేళ నాట్యం చేశావు అని స్త్రీకి ఆపాదిస్తారు, స్త్రీకి నాట్యం రాదు, ఆడనెమలి చేయలేదు. ఆడనెమలి దాన్ని కేకి అంటారు, కేకి. ఆ కేకి అరుస్తూ ఉంటుంది ఆనందంతో. ఆనందంతో అరుస్తూ అరుస్తూ ఆనంద తాండవం చేస్తున్నటువంటి నెమలి యొక్క కన్నీటి బిందువుని తీసుకొని గర్భం దాల్చి గుడ్డు పెడుతుంది. ఇది పరిణామ దశ. ఎంత అద్భుతం చూడండి, ప్రకృతిలో ఎక్కడో మగ నెమలి, దాని కంటి కన్నీరు దీని గుడ్డు రావటానికి బీజమవుతున్నది. పరమాద్భుతమైన సృష్టి వైచిత్రిని యోగభూమికలో విచారణ చేయాలి. పై పైన సత్యసాయి భగవానుడి దివ్య చరిత్రలో అనేకమైనటువంటి భాగాలని కేవలం మహిమలతోనే గనక కాలం వెళ్లబుచ్చినట్లయితే స్వామితో కూడి ఉన్న క్షణాలు మాత్రమే గొప్పవని అక్కడే ఆగిపోయినట్లయితే స్వామి ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సందేశం, తత్వచింతన, ఇది రేపటి తరానికి ఇవ్వవలసిన బాధ్యత మనబొట్టి వారి మీద లేదా అన్నప్పుడు స్వామి యొక్క వాంగ్మయాన్ని అధ్యయనం చేయాలి. ఇటు అరవిందుల వారితో, అటు శంకరులతో, ఇటు రమణులతో, అటు వేదంతో, ఇటు ఉపనిషత్తుతో, బ్రహ్మసూత్రాలతో, అన్నింటితో సమన్వయం చేసుకుంటే తప్ప సత్యసాయి భగవానుడు అర్థం కారు. మనకు అర్థమైనంతవరకే ఆయన అనుకున్నట్లయితే ఆయన మాటల్లోనే ఐదడుగుల మూడు అంగుళాలకి నన్ను పరిమితం చేసి చూడకండి, దాన్ని దాటి చుట్టం నేర్చుకోండి అన్నారు. ఆ దాటి చూడాలని మనకు ఉన్నా చూడగలిగిన శక్తిని, ఒడుపుని పరమేశ్వరుడు స్వామి అనుగ్రహించాలి గనక ఈవేళ కోటి సమితి తలపెట్టినటువంటి ఈ యోగ ప్రవాహం మనస్సుకి ఒక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, తాత్విక చింతనా భూమికని, ఘనమైనటువంటి ఒక గాఢత్వాన్ని, తీవ్రమైనటువంటి తారక స్థితిని అనుగ్రహిస్తూనే ఉన్నది, అనుగ్రహిస్తూనే ఉంటుంది. అది అంటున్నవాడి ఒక్కడికే కాక ఆ అనుగ్రహం వింటున్న మీ అందరికీ స్వామి మహామృత వృష్టి వలె కురిపించాలని, అందించాలని స్వామిని మనసా వచసా శిరసా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ సమితి ఈ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ అనేకమైనటువంటి కార్యకలాపాలు చేయాలి, ప్రపంచానికి రేపటి తరానికి ఉపయోగపడే పనులు చేయాలి. ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా తాత్కాలికమైంది కాదు, శాశ్వతమైంది, సముజ్వలమైనటువంటిది, పరమాత్మ భావనలో వెలుగొందవలసినటువంటి దివ్య రీతులలో మనందరి జీవితాలు సుషుమ్నాగీతమై సాగుగాక. సాయిరాం.